కానీ రష్యా మీద అసలు ఎవరు దాడి జరపలేదు. రాత్రికి రాత్రి మాయమైపోయింది రష్యా మానవైపోయి కూడా వేరువేరు ముప్పై ముప్పైగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏమవుతుందో అక్కడ మనకు పెద్ద అవసరం లేదు. అది చెప్పవలసిన విషయము, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విధంగా అయితే మిగతా దేశాలకి వాటి వాటి భవిష్యత్తు ప్రకారం పైకి కిందకి చేసుకోవచ్చాయో, భారతదేశానికి కూడా ఒక నియతి ఉంది, భారతదేశానికి కూడా ఒక ప్రభుత్వం. ఈనాడు ఏ విధంగా ఎవరైనా చూసిన మా వాడు అక్కడికే వెళ్ళాడు, మావాడు విదేశాలకు వెళ్ళాడు, జపాన్కి వెళ్ళాడు, ఆఫ్రికా వెళ్ళాడు, అలా వెళ్ళాము అని చెప్పుకోవడంలో ఒక విధమైనటువంటి గర్వం ఫీల్ అవుతాం మనం. మా వాళ్ళు ఫారెన్లో ఉన్నారు, పర్వాలేదు అన్నారు తీసుకుంటారు. కానీ రాబోయే సంవత్సరాలలో ప్రపంచపు దృష్టి అంతా కూడా భారతదేశం వైపు కేంద్రీకరించబడుతుంది అనేది దాని యొక్క నియతి. అది 5000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం మనం శ్రీకృష్ణ విగ్రహాలను గురించి. అసలు ఈ చేతికి భారతదేశానికి ఈ పరిస్థితి తీసుకువచ్చి ఇక్కడి నుంచి మళ్ళా భారతదేశాన్ని పైకి తీసుకురావాల్సినటువంటి ఒక పూర్వ నియోజన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మనం చిన్నప్పటిలో మన మీద ముస్లింలు ఆక్రమణ చేశారు, మన మీద క్రిస్టియన్స్ విదేశీయులు ఆక్రమణ చేశారు అనేది మనకి పైకి కనిపిస్తున్నటువంటి సంఘటనలు. కానీ ఈ సంఘటనల వెనకాతలు ఉన్నటువంటి ఒక ఋషి కూటమి భారతదేశం మీద ఎంత అమితమైన ప్రేమతో భారతదేశాన్ని తిప్పి 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 చక్రంలాగా మొత్తం ప్రపంచానికి కేంద్రం చేయబట్టి చేయటానికి అది ఎంత అవస్థపడుతుందో తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకు చాలా ఆశ్చర్యపోతాం అంటే హిట్లర్ కానీ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ఎప్పుడో ఇంకా మేము గడిచిపోయి తీరుతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడిందో మేర్ బాబా రామకృష్ణ ఆయన గ్రూప్ ఆధ్యాత్మికంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్ని ఎలా తారుమారు చేసి భారతదేశం వైపు ఆ తాకే రాకుండా చేశారు అనేది చాలా ఆశ్చర్యమిస్తుంది. సరే దానికి కావాల్సింది ఏంటి అంటే మన భారతదేశపు వెనకాత ఉన్నటువంటి ఆధ్యాత్మిక చరిత్ర అర్థం ఉంటే అసలు ఇది పరిస్థితుల వాళ్ళు ఎలాగా మార్చగలుగుతున్నారు, ఏ ధైర్యంతో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ కూడా భారతదేశం చాలా గొప్ప స్థానాన్ని ఆక్రమించబోతుంది, భారతదేశం చాలా గొప్పదైన దేశంగా మారబోతుంది. అది తెలుసుకోవాలి అంటే కొంచెం భారతదేశం ఏ విధంగా సర్వోచ్చమైనటువంటి స్థానం అలంకరించబోతోంది అని తెలుసుకోవటానికి ముందు అసలు భారతీయ సంస్కృతి యొక్క ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలిగితే గొడవలు లేవు, ఓడలు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్మిటేషన్ ఫెసిలిటీస్ లేవు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేదు కూడా ఎక్కడి నుంచో బయలుదేరి కొలంబస్ భారతదేశం ఎక్కడ ఉంది అక్కడికైనా బయలుదేరి దారిలో అమెరికా తిరిగింది, అమెరికాయే భారతదేశం అనుకున్నాడు అది వేరే విషయం, కానీ అతను బయలుదేరింది మాత్రం భారతదేశానికి. చైనీస్ నుంచి వచ్చినటువంటి చాలామంది యాత్రికులు భారతదేశం దగ్గరికి వచ్చి భారతదేశంలో జీవించి భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము ఎక్కడా చూడలేదు అని ఆ 4వ శతాబ్దం 3వ శతాబ్దంలో రాసిన రాత్రులు చెప్తున్నాను. ఎప్పటికీ విదేశీయులు మొత్తం దాన్ని ఎక్కడా మనం చదివి పాడైపోతాం, మనం దేశం యొక్క గొప్పతనం ఎక్కడ తెలుసుకుంటాము అని కన్ఫ్యూజ్ అయితే వాళ్ళు దాచివేసిన సత్యాన్ని ఎంత దూరంలోనే చెప్పగలరు ఎవరైనా. అలాంటి రత్నగర్భ అయినటువంటి భారతదేశాన్ని విదేశీ దోపిడీదారులు ఏ విధమైనటువంటి ఇప్పుడున్నటువంటి మోడర్న్ సిస్టమ్ లేదు, ఏరోప్లేన్లు లేవు, కార్లు లేవు, ట్యాంకులు లేవు, ఏవీ లేవు, అయినా కూడా భారతదేశాన్ని కొలకొట్టడానికి వాళ్ళందరూ వచ్చారు అంటే ఆ స్త్రి సంపదల యొక్క ఆకర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడానికి నేను చెప్పేది. ఒకడు ఎవడైనా వాడు దాడి మీదకి రావి మన మీద యుద్ధాన్ని చేయడానికి కానీ మనం దోచుకోవడానికి వస్తే వాడు పడుతున్నటువంటి కష్టానికంటే చాలా ఎక్కువ ప్రతిఫలం వస్తుందంటే కదా మీదకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ మార్గం అది ఏమీ లేకపోయినా కూడా ఆ సుదూర ప్రాంతాలలోకి భారతదేశం యొక్క ధన సంపదలు ఆకర్షించగలిగాయి అంటే దానికి కారణం రెండే రెండు. ఇప్పుడు అమెరికా కానీ రష్యా కానీ సూపర్ పవర్స్ ఎందుకు అనుకున్నాయి, యాటమిక్ ఎనర్జీ ఉంది కనుక, యాటమ్ బాంబ్స్ ఉన్నాయి కనుక, మిగతా కారణాలు ఏం లేవు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, దీనివల్ల దానివల్ల ఏం కాదు, వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది. ఇప్పుడు మినిమిల్గా మిగతా వాళ్ళ దగ్గర కూడా ఆ యాటమిక్ ఎనర్జీ తయారవుతుంటే వీళ్ళు కూడా కళ్ళు లేపుతున్నారు మినిమిల్గా. అంచేత భారతదేశం దగ్గర ఎంతో ధన సంపత్తి ఉంది, అందువల్ల భారతదేశం ఎంత గొప్పదైంది అనేం కాదు, భారతదేశానికి ఉన్నటువంటి రెండే రెండు ఆస్తులు ఉన్నాయి, ఒకటి గాయత్రి మంత్రము, రెండోది యజ్ఞ విద్య. ఈ రెండు ఆస్తులు మళ్ళా మనం తిరిగి సంపాదించుకోగలిగితే, ఈ రెండింటినీ కలిపి మళ్ళా మనం ఉపయోగించుకోగలిగితే అనేక ఆగ్నేయాస్త్రాలనే కాక, ఆగ్నేయాస్త్రాలు అంటే నా ఉద్దేశం మెషిన్ గన్స్, పిస్టల్స్, ఇవే కాక యాటమిక్ ఎనర్జీ సహా యాటమ్ బాంబ్స్ వాటినే కాక మానసిక స్థాయిని దౌర్బల్యం చేసేటటువంటి ఏమైనా మిగతా మత్స్యేటటువంటి మందులు ఇటువంటి వాటిని ఏ విధమైనటువంటి మానవజాతి గరిమను తగ్గించేటటువంటి పరిస్థితులు ఏమున్నా కూడా వాటిని నిరోధించుకోవటమే కాక వాటన్నిటిని అధిగమించి మనం సుఖపడటమే కాకుండా శాంతియుతంగా జీవించడమే కాకుండా మిగతా దేశాలకి కూడా మార్గదర్శకం అవుతాము అనేది ఫండమెంటల్గా సింపుల్గా మనం చెప్పవలసిన మాట, అర్థం చేసుకోవాల్సిన మాట. విద్య విద్య గాయత్రి మంత్రం ఇవి రెండు మళ్ళా తిరిగి వాటి యొక్క స్థాయిలో ప్రతిష్టాపితమివ్వాలి. ఈ రెండే దిగుతారే, మిగతా రకాల ఎన్ని రకాల వ్రతాలు చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి, ఠకామని డూబోతే ఠగ వ్రతాలు చేసేస్తూ ఉంటారు, అంతా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ గాయత్రి యాజ్ ఎ సైన్స్, గాయత్రి ఒక విజ్ఞానంలాగా, గాయత్రి ఒక జీవిత విధానంలాగా, గాయత్రి మంత్రాన్ని ఏదో మంత్ర జపం చేసేయటం కాకుండా గాయత్రి మంత్రములు చెప్పబడినటువంటి ఆచార విధి విధానాలను మన జీవితంలో తెచ్చుకుంది. వాటి ద్వారా సూర్యుడితో మనం సంబంధం పెట్టుకుని లభించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మళ్ళా మనం సంపాదించుకోగలిగితే మానవ జాతికి మనుగడ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సంపాదించుకోలేకపోతే మానవ జాతి ఉండదు. ఎందుకు ఉండదు, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పటానికి అనేక మంది విదేశీ విజ్ఞానకారులు, శాస్త్రవేత్తలు, అంటే భారత విదేశీ అనే పదం అక్కడ వాడుతున్న నా ఉద్దేశం వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కాదు, నా ఉద్దేశం అంటే భారతీయ సంస్కృతి తెలియని వాళ్ళు. అలాంటి వ్యక్తులు రాసిన పుస్తకాలు వాటిలో ఏం రాసింది అంటే, ఎన్ని విధాల మనిషిని మనం పరీక్షించి చూసుకున్నా వాడు ఎంతగా దిగజారిపోయాడు అంటే, ఎప్పుడో అప్పుడు ఆటమిక్ వార్ అణు యుద్ధము తప్పదు. ఇవాళ కాకపోతే రేపా, రేపు కాకపోతే ఎల్లుండా, ఎల్లుండి కాకపోతే ఇంకో మూడు జన్మల తర్వాత, ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనుకుంటూ ఉంటాను. అణు యుద్ధం తప్పదు. అణు యుద్ధం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు జపాన్ అది చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఆగస్ట్ 6 అక్కడ ర్యాలీలు జరిగి పారపడిన వాళ్ళు కనుక, వాళ్ళు ఆ అణు యుద్ధం యొక్క దెబ్బ తిన్నవాళ్ళు కనుక, వాళ్ళు నిర్వహించే ర్యాలీలు అవి చూస్తే మనకు అర్థమవుతుంది అసలు మాకు ఉద్దు బాబోయే అణు యుద్ధం. కానీ నిజంగా ప్రపంచం అంతటికీ వ్యాపించి ఉండేటటువంటి అణు యుద్ధమే వచ్చింది అనుకోండి, చేయగలిగేది ఏం లేదు. జరుగుతుందంటే ఐన్స్టీన్ని పత్రకారులు ఒకసారి అసలు నోబెల్ ప్రైజ్ వచ్చాక, నోబెల్ ప్రైజ్ రావడానికి ఒక కారణం అతను కనిపెట్టిన ఫార్ములా కూడా ఆటమ్ బాంబు తయారు చేయడానికి ఈజీ గుడ్ తీసుకోలేదు, కానీ నోబెల్ ప్రైజ్ దానికి ఇవ్వలేదు, అతనికి ఇంకో దాని గురించి ఇచ్చాడు. కానీ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన సందర్భంగా అతన్ని అడిగారు, మరి మీరు ఇంత పెద్ద సైంటిస్ట్ కదా, శాస్త్రవేత్తలు కదా, మీరు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది అని. మూడో ప్రపంచ యుద్ధం గురించి నేను చెప్పలేను, నాలుగవ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సైంటిస్టులకు ఉత్సాహం వచ్చింది, మూడో ప్రపంచ యుద్ధం తొలగితేనే ప్రపంచం ఉందనంటున్నారు కదా ఐన్స్టీన్ లాంటి మేధావి, మరి నాలుగో ప్రపంచ యుద్ధం గురించి వస్తూ చెప్తూ ఉంటే అర్థం ఏంటి, మూడో ప్రపంచ యుద్ధం జరిగాక ప్రపంచం ఉంటుందనే కదా అంటే చాలా ఉత్సాహంతో అడిగారు. తర్వాత అదే చెప్పండి అంటే ఏమీ లేదు, నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కాళ్ళతోనూ కర్రలతోనూ చెప్తుంటారు. ఎందుకంటే మళ్ళా మనిషి ఇవంతా పోతే ఇవంతాను, ఇంకా మిగిలేదు మళ్ళా ఆదిమ స్థానానికి వెళ్ళిపోతాడు ప్యాక్లోని, అంతేత మళ్ళీ అప్పుడు కొట్టుకున్నట్టే రాళ్ళు వీసుకుంటూ ఉంటాడు, కర్రలు వీసుకుంటూ ఉంటాడు. కానీ ఋషులు ఆ మాట అంటలేదు, ఋషుల గురించి తెలుసున్న వాళ్ళు ఆ మాటని నమ్మటం లేదు. మనిషి దిగజారిపోయాడు, మనిషికి ఇంకా పైకి లేచేటటువంటి ఉత్సాహ మార్గానికి వెళ్ళేటటువంటి దారి లేదు అంటే ఋషులు నమ్మటం లేదు, ప్రజలు అంతకంటే నమ్మటం లేదు, భారతీయులు ముఖ్యంగా. కారణం ఏంటి అంటే, భవిష్యత్ దర్శనము అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తి భారతీయ సంస్కారాల్లో కూడిపోయింది. మీరు ఎంత అయినా చెప్పండి భవిష్యత్తు తెలుసుకోగలవా తెలుసుకోలేవా, అంటే జ్యోతిష్ శాస్త్రము విజ్ఞాన సంబంధమైన అని మీరు పేపర్ల మీద పేపర్లు రాసేసేయండి, కానీ ఫ్యూచర్ ఎవరైనా చెప్తారంటే చేయిన ముందు పెట్టేవాళ్ళు అందరూ పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర నుంచి, హిట్లర్ దగ్గర నుంచి, ఎలిజబెత్ రాణి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, నెహ్రూ అసలు నమ్మేవాడు కాదు వీటన్నిటి వాట్ నాన్ సెన్స్ అనేవాడు, అతని దగ్గర నుంచి నాడీగ్రంథాలు చూపించుకున్నాడు నమ్మగా లేకపోతే చూపించుకోవడం అంటే ఏంటక్కడ ఆ లోపల ఎక్కడో ఉంది ఆ సంస్కారం. భవిష్యత్తుని తెలుసుకోగలము, మనకి చేత కాకపోవచ్చు కానీ భవిష్యత్తు గురించి చెప్పగలిగే వ్యక్తులు ఉన్నారు, భవిష్యత్తును స్పష్టంగా అర్థం చేసుకోగలిగే వాడు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లేకపోవచ్చు, ఇప్పుడున్న జ్యోతిష్శాస్త్రవేత్తలకి ఆ సామర్థ్యం లేకపోవచ్చు, కానీ హిమాలయాలలో ఉన్నటువంటి ఋషికూటములు భవిష్యత్తును మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ చేసేకాల పరిస్థితులను చూడగలుగుతున్నాము. భవిష్యత్తు చూడటమే వాళ్ళ పని. ఒక గ్రూప్ అక్కడ తయారు చేసింది, దాన్నే మనం రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాం. మేడం గ్లావెట్స్కి దాన్ని వైట్ బ్రదర్ ఉందండి, కొందరు శంబాలా అంటారు, కొందరు శ్వేత ద్వీపం అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఏ పేరుతో పిలిచినా అందరూ నమ్మేది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హిమాలయాలలో మనకి తెలియనటువంటి ఆ అదృశ్య జగత్తులు ఉన్నటువంటి ఆ గొప్పవాళ్ళందరూ కూడా భవిష్యత్తును తెలుసుకున్నట్టే కాక ఆ భవిష్యత్తు నిర్మాణం కూడా చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఆ భవిష్యత్తు వైపుకి మనుషులు వెళ్ళలేకుండా ఉంటే ఆ భవిష్యత్తు వైపుకి మనుషుల్ని తీసగలిగేటటువంటి శక్తి కూడా వాళ్ళకి ఉంది అని ఖచ్చితంగా నమ్ముతారు. కొంతమంది వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలంలో భౌతిక జగత్తులోనే చాలా చోట్ల తిరగడుతున్నారు. మేము చూసాము, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు. మీ గురువుల యొక్క చెవి చేతులు కలిగితే హిమాలయాలలో ఉన్నటువంటి ఆ ఋషికూటని యొక్క వర్ణన రకరకాలుగా చెప్తారు అందరూ. ఏ రకాలుగా చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు చాలా మహిమాన్వితులు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి భూత భవిష్య వర్తమానాల కాలాలు తెలుసు. ఎప్పుడు ఎప్పుడు భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఆపద వచ్చినా అప్పుడప్పుడు ఆ ఆపదని తీసివేయడానికి కావలసినటువంటి మార్గదర్శకత్వము, దానికి కలిసి కావలసినటువంటి సేనా నాయకుల్ని వాటిని కూడా అది చేసుకొని వచ్చింది అని. వారు చేపట్టినటువంటి చాలా గొప్ప కార్యక్రమాలలో ఒకటి, గత 5000 సంవత్సరాలుగా ఏ బ్రేకు లేకుండా అఖండంగా జరుగుతున్నటువంటి యజ్ఞము, దాన్ని సత్రయాగము అంటే దాని యొక్క ప్రతిఫలాలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞాలన్నీ కూడా మానవ జాతి తనంతట తను ఆలోచించుకోలేదు, తనంతట తను ఏ కార్యక్రమాలు నిర్వహించుకోలేదు అని తెలిసి ఇటు శ్రీకృష్ణుడు అర్థమిచ్చాడు. అటు హిమాలయాలలో సత్రయాగం స్టార్ట్ అయింది, రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. మళ్ళా సత్యయుగ స్థాపన జరిగేంత వరకు ఆ యాగము ఆగదు, అది ఇంకొక 5 ఏళ్ళు మాత్రమే చేయవలసి ఉంది అని అక్కడున్నటువంటి ఆ మహాధురంధరుడు భవిష్యత్తును తెలుసుకుని స్పష్టంగా చెప్పగలిగే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మేము శ్రీకృష్ణ నిర్యాణం నుంచి మొదలెట్టినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞము అటువంటి వాటిని సత్రయాగము అంటాం. 5000 ఏళ్ళు పాటు చేయాల్సి వస్తుంది, ఇంకొక 5 ఏళ్ళు మేము చేస్తే చాలు, సెట్ అయిపోయింది, మానవ జాతికి అర్థమైపోయింది. ఏంటి అర్థమైపోయింది? ఈ రెండు, గాయత్రి మంత్రము, యజ్ఞ విద్య, ఈ రెండు కూడా మానవ జాతికి పూర్తిగా అర్థమైపోయాయి కనుక ఇంకా మేము అక్కడ అవస్థ పడక్కర్లేదు. మేమే కిందకి దిగొచ్చి హిమాలయాల నుంచి ఇంచేత ఆ కాలంలో దిగొస్తే పోవే అని ఉండేవారు. నువ్వు మాకు చెప్పేది ఏముంది, మేము మాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని. కానీ ఇప్పుడు మనుషులు కొంచెం వాళ్ళ మనోభావాలు తెలుసుకుంటున్నాయి, కాస్త ఏదైనా ఉంటే దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకుని ఏమని ప్రయత్నం చేస్తున్నారు? మీరు చెప్పేదేదో మమ్మల్ని అర్థం చేసుకునేవండి, మేము కూడా చేయగలమేమో. పూర్వకాలంలో ఏంటి భయం అసలు ఏం చేయాలన్న ఉణుకు, ఇప్పుడు ఆ ఉణుకు ఏం లేదు. మీరు ఏదైనా చెప్పండి, ఏ శాస్త్రంలోనో, ఆధ్యాత్మిక శాస్త్రంలోనే కాదు, ఏ శాస్త్రంలో అయినా మీరు ఇలా చేసి చూడండి అంటే చేయడానికి రెడీగా ఉన్నారు. అభయం దేవీ కాలంలో మొట్టమొదటి గుణం భయం లేకుండా ఉండటం. ఒక మంచి మార్గము అని మనం చెప్తే ఆ మంచి మార్గంలో అడుగులు వేసేయగలిగేటటువంటి సాహసం వచ్చింది కనుక అనేక మంది ఋషి కల్ప జీవితం ఈనాడు భారతదేశంలో ముఖ్యంగా కానీ విదేశాలలో కూడా వాటి వాటి జన్మను తీసుకుంటున్నాయి. ఈ విధంగా జన్మించడం ఒక యజ్ఞం. పురుష సూక్తంలో అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఆ మహాకారుడు యొక్క యజ్ఞమే చెప్తూ ఉంటాం. అంచేత ఈ యజ్ఞ విద్యలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైనా మీరు లిమిట్ అయిపోయి కేంద్రీకృతం అయిపోయి ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా పని చేస్తే దాన్ని యజ్ఞమే అంటాం. ఏదైనా సరే ఇక్కడ పెళ్లి చేస్తాం కూతురికి, అది కూడా ఒక యజ్ఞమే. అది జరిగేంత వరకు ఇంకా బుర్రలో ఇంకేం ఆలోచన రాదు. మీరు ఆఫీస్కి వెళ్తూ ఉండండి, అక్కడికి వెళ్తూ ఉండండి, ఇక్కడికి వెళ్తూ ఉంటుంది, ఏం చేసుకున్నా సరే మీకేంటి మనసులో మెదిలేది అదే లక్ష్యం. దానికోసం ఏం చేయాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరిని పిలవచ్చు, ఎవరిని పిలవకూడదు, ఎవరిని పిలిస్తే సహాయం వస్తుంది, ఎవరు ముందే వస్తే మంచిది. బంధువుల్లో కూడా రెండు రకాల బంధువులు ఉన్నారు. ఒకటి ముందు వస్తే మనకి చాలా ఆనందం, వాళ్ళ వల్ల చాలా సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. కొంత బంధువులు చివారు వస్తే బాగుందిలే, అంచేత వాళ్ళు వచ్చారంటే అంతా చికాకే ఇంకా అంచే. అంచేత ఈ విధమైనటువంటి ప్లానింగ్ ఉంటే, ఈ ప్లానింగ్ అంతా కూడా యజ్ఞ విద్యలోని భాగాలే. యజ్ఞ విద్య అంటే సమిధులు తీసుకొచ్చి స్వాహ అనేసి ఆహుతులు వేయటమే కాదు. యజ్ఞ విద్య అంటే లక్ష్య ప్రాప్తి కొరకు నియమబద్ధమైనటువంటి ఏ ప్రయోగమైనా యజ్ఞమే అందుకే జప యజ్ఞము. ఏంటక్కడ లక్ష్య సాధన కావలసినటువంటి ఆ ఇష్ట సాధన, ఇష్టదేవుడు కనిపించేంత వరకు మీరు చేస్తూ ఉంటారు కనుక అది కూడా యజ్ఞం. చదువు బిఏ డిగ్రీయో ఎంఎస్సీ డిగ్రీయో పిహెచ్డి డిగ్రీయో వచ్చేంత వరకు మీరు ఆ పని చేస్తూనే ఉంటారు, అది యజ్ఞం. అంచేత ఈ యజ్ఞ విధానం యొక్క విశిష్టత ఏమిటి, యజ్ఞ విధానం అంటే ఏమిటి అంటే, మొన్న ఇవాళ పొద్దున నేను చెప్పాను కదా మీకు, ఆధ్యాత్మికత అంటే భగవంతుడిని ఉపాసించటం కాదు, భగవత్ స్వరూపమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ కాలాతీత స్థితికి వెళ్ళిపోగలగటం ఉపాసన. అలాగే యజ్ఞము అంటే ఆ కాలంలో ఏ కాలాన్ని వస్తే మనం ఉపాసన చేస్తున్నాము, ఏ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము, ఆ కాలాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటూ నిర్ణీతమైనటువంటి లక్ష్యాన్ని మనం పొందగలిగితే యజ్ఞం. లక్ష్యాన్ని పొందే వరకు ఆ కార్యక్రమం చేపట్టాలి. అందుకే పూర్ణాహుతప్పుడు మీరు ఎన్ని యజ్ఞాలని చూడండి, మన మంత్రశాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ రామాయణ మహాభారతాల్లో కానీ చెప్పబడినటువంటి యజ్ఞాలలో పూర్ణాహుతి వేస్తూ ఉంటేనే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వచ్చే ముందు కొన్ని అనుష్ఠానాలు చేయిస్తూ ఉంటారు. మంత్రశక్తి జపం చేయడం కోసం కొన్ని అనుష్ఠానాలు చేయించి ఆ అనుష్ఠానం పూర్తి అయిపోయిన తర్వాత యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఏమవుతుంది, పూర్ణాహుతి వేయగానే మీకు కావాల్సిన లక్ష్యం సిద్ధిస్తూ ఉంటుంది. అంచేత యజ్ఞ విద్యలో రెండో పాయింట్ ఏంటి, యజ్ఞం చేయిస్తాం అనుకున్నాం కరెక్టే, యజ్ఞం అంటే ఏమనుకుందాం మనం, నిర్ణీతమైనటువంటి లక్ష్య సాధన చేయడానికి కావలసినటువంటి కృషి, అదంతా యజ్ఞమే. కానీ ఈ కృషిలో భారతీయ సాధకులు భారతీయ ఋషులు చెప్పింది ఏంటి అంటే, మంత్ర విజ్ఞానాన్ని కూడా కలుపుకుని నియమిత సంఖ్యలో కానీ కావలసిన సంఖ్యలో కానీ మంత్రజపాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ మంత్రజపము చేసినటువంటి వ్యక్తి యజ్ఞ విద్యను ఉపాసన చేస్తే, యజ్ఞ విద్యను ఉపయోగిస్తే ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, పూర్ణాహుతి నాడు రావాలి. మీరు పూర్ణాహుతి ఏ క్షణంలో వేస్తారో ఆ క్షణంలో రిజల్ట్ రావాలి, అది అసలు మొత్తం యజ్ఞ విద్యకి. ఈ రిజల్ట్ తీసుకురావటానికి, ఈ విధమైనటువంటి పని చేయటానికి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగత ఫలితాలే కాకుండా సామూహిక ఫలితాలు రావటానికి మేధాయజ్ఞాలు అని ఋషులు ప్రతిపాదన చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పారు. మామూలు యజ్ఞాలలో వ్యక్తిగతమైనటువంటి ఫలితాలే, ఏ కుటుంబానికి సంబంధించిన ఫలితాలే వాళ్ళకి వాళ్ళు కావలసినటువంటి సంపాదించుకుంటూ ఉంటారు. వాటి గురించి వాజపేయి యజ్ఞాలు చేయమని ఋగ్వేదము చెప్తూ ఉంటుంది, గురువులు అందించారు. ఆ వాజపేయి యజ్ఞము అనే పేరు మీకు చెప్తే అంత పరిచయం ఉన్నట్టు లేదు. ఆ వాజపేయి యజ్ఞాన్ని సంక్షిప్త గాయత్రిగా ఉన్న విధేయం మన భాషలో. పొద్దున్నే చెప్పుకున్నాం కదా సైన్స్కి మామూలు భాషకి తేడా. సైంటిఫిక్గా చెప్పాలి అంటే మనం పొద్దున్న రోజు చాలా అవధిలుగా చేసి పారేసేటటువంటి యజ్ఞాన్ని వాజపేయి యజ్ఞము అంటారు. మామూలు భాషలో మనం హవనం అంటాం. అది మామూలుగా మీ వ్యక్తిగత డ్యూటీలు, వ్యక్తిగత దాంట్లో మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకోండి. ఇది కాకుండా ప్రపంచాన్ని ఈ సర్వనాశనం వైపు వెళ్తోంది అని చెప్తున్నటువంటి సైంటిస్టుల మాటల్ని తప్పుడు చేస్తూ మానవ జీవితం చాలా గొప్పది, అత్యుత్తమైనది అని కాకుండా మానవ జీవితం చాలా గొప్పది అని చెప్తూ భారతదేశం కూడా తిరిగి చాలా గొప్ప స్థానాన్ని పొందుతుంది, భారతదేశం కూడా తిరిగి జగద్గురు పీఠాన్ని అందుకుంటుంది అని చెప్పేటటువంటి ఋషులు ఇంకో ప్రకారమైనటువంటి యజ్ఞాన్ని ప్రతిపాదన చేశారు. దాన్ని మేధాయజ్ఞాలు అంటారు. ఈ మేధాయజ్ఞాలలో ముఖ్యమైనది ఏంటి, ఇందాక మనం చెప్పాం కదా యజ్ఞాలలో మంత్ర విజ్ఞానం చాలా గొప్పది. ముందు మంత్రము ద్వారా నియమిత సంఖ్యలో మంత్రాలను పూర్తి చేస్తే ఆ పూర్తి చేసినటువంటి మంత్రాలు పూర్ణావుతప్పుడు వాటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పినట్టు మేధా యజ్ఞాలలో మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆ మీ అంటే నాలు, ఆ అంటే ధారణ చేసుకోవడం. ఒకే రకమైనటువంటి భావ పరంపర నిరంతరము మీ మనసులో ధారణ చేసుకుని ఆ భావ పరంపరే అనేక మందికి అందజేస్తూ ఆ భావ పరంపర వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఈ విధంగా చేసిన వాళ్ళకి మాత్రమే కాకుండా సంపూర్ణ మానవ జగత్తుకు అందించేటటువంటి విధానము మేధాయజ్ఞం. ఇంచేత మేధాయజ్ఞం యొక్క గొప్పతనము వ్యక్తిగత యజ్ఞం యొక్క గొప్పతనం కంటే ఎదిగినట్లయితే అర్థమవుతాను కదా, మళ్ళా చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ తేడా, ఆ తేడా అర్థమవుతే తప్ప ఎక్కువ జరుగుతున్న అశ్వమేధ శృంఖల కానీ దీనికంటే ముందు చేయవలసినటువంటి కొన్ని మేధాయజ్ఞాలు కానీ ఎలా జరిపించబడ్డాయో మన ద్వారా, ఆ జరిపించబడ్డది కేవలము మనకి మాత్రమే కాకుండా సంపూర్ణ ప్రపంచానికి ఎలా అందుతాయో తెలుస్తుంది మనకి. మామూలు యజ్ఞం అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఏదో ఒక ఫలితం కావాలి, ఆ ఫలితం కావడానికి ఏదో ఒక మంత్రం దేవతను వేడుకోవటం స్మరించటం జరుగుతుంది. దానికి శాస్త్రాలలో ఓ విధి విధానం చెప్పి ఈ మంత్రాన్ని ఇన్ని వేల సార్లు ఇన్ని వేల చుట్టాలు చేయండి, చేసిన తర్వాత పూర్ణాహుతి చేసుకోండి అంటాం, సెట్ అయిపోతుంది, మీకు కావాల్సినటువంటి కోరికలు జరిగిపోతూ ఉంటాయి. అదంతా అక్కడతో జరిగిపోతుంది. అది వ్యక్తిగతమైనటువంటి వాజపేయ యజ్ఞాలు. ఈ వ్యక్తిగతమైనటువంటి వాజపేయ యజ్ఞాలు కాకుండా సంపూర్ణ మానవ జగత్తుకి అందించడానికి కొంతమంది వ్యక్తులు తమ మేధస్సులో తమలో ఒక విశేషమైనటువంటి మానసిక ప్రవృత్తిని డెవలప్ చేసుకుని ఆ మానసిక ప్రవృత్తి ఇతరులకు కూడా అందజేయటం. ఆ ఇతరులు ఎలాంటి వాళ్ళు, యజ్ఞంలో పాలు పంచుకున్నవాళ్ళు కాదు, యజ్ఞంలో పాలు పంచుకోలేదు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా మనతో పాటు మనుషులుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం. ఎడిసన్, ఫారడే వీళ్ళందరూ కూడా సైంటిస్ట్లు మనం అంటే పూర్వకాల పురుషుల్లో వాళ్ళని మేధాయజ్ఞాలు చేసినటువంటి విష్ణు అనాలి. ఇంచేత వాడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు, కనిపెట్టి ఊరుకున్నాడా లేదు కదా, అందరికీ పనిచేయడు. ఎడిసన్ అనే అతను బల్బు కనిపెట్టాడు, ఆ బల్బు మనందరికీ వచ్చేస్తుంది. ఎడిసన్ అనే అతనే ఆ గ్రామోఫోన్ కనిపెట్టాడు, ఇప్పుడు ఆ గ్రామోఫోన్ అందరికీ రావటమే కాకుండా టేప్ రికార్డర్గా కొంచెం మారింది దాని రూపం. అలాగే వీళ్ళందరూ ఏంటి, మేధాయజ్ఞాలు చేసినటువంటి వ్యక్తులు. అది అర్థం చేసుకోండి, మేధాయజ్ఞాలు చేసే స్థాయి రావాలి అంటే ఏ విధమైనటువంటి మానసిక లక్షణం ఉండాలి అంటే ఈనాడు ఉన్న సమాజంలో ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ఆ అవసరానికి తగినటువంటి ఆలోచన విధానాన్ని తనలో డెవలప్ చేసుకుని ఆ ఆలోచన విధానాన్ని అందరికీ అందజేయాలి. కమ్యూనిజం కానీ సోషలిజం కానీ ఇవంతా కూడా అలా అందజేయబడ్డవే. వాళ్ళందరూ కూడా అందుకే కార్ల్ మార్క్స్ని కూడా మనం భారతీయులు ఋషి అని పిలుస్తాం, కార్ల్ మార్క్స్ని మహర్షి అని అంటాం మనం. వాళ్ళు మనం కార్ల్ మార్క్స్ని గుర్తించలేదు అనుకుంటారు, కానీ కార్ల్ మార్క్స్ని గుర్తించకపోవటం ఏం లేదు. చూడండి, కార్ల్ మార్క్స్ ముందు భారతీయ తత్వజ్ఞానం తెలిసిన వాడు ఎవడైనా ఉంటే మహర్షి కార్ల్ మార్క్స్ అని రాస్తాడు. కారణం ఏంటి అంటే అప్పుడున్నటువంటి డిక్టేటర్షిప్, అప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ, సాధ్యమైనంత వరకు మనిషిని కొల్లగొట్టడం, మనిషి దగ్గర అంతా పీకేసుకుని వాళ్ళ ఖజానాలు వేసుకుని వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఉపయోగించుకున్నాయి తప్ప మామూలు మనిషికి ఉపయోగపడే స్థాయిలో లేవు. అదేవిధంగా ఈ పెట్టుబడిదారు విధానంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్ల వల్ల వాళ్ళే కంపెనీలు అవి పెట్టేసుకుని మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చూడటం వల్ల ఏర్పడినటువంటి ఆ మానసిక దౌషితత్వం అన్నంత పదం ఉందో లేదో తెలుగులో, కానీ మీకు పదం అర్థమైపోయింది కదా ఏం చెప్పింది, దుష్టత, మానసిక దుష్టత ఉందే. ఆ మానసిక దుష్టతను పోగొట్టడానికి ఏ విధమైనటువంటి ఆలోచన కావాలో అది తన మనసులో పెట్టుకున్నాడు, దాన్ని అలా నిమరేసుకున్నాడు, మననం చేసుకున్నాడు, దాన్ని బ్రిటిష్ లైబ్రరీలోకి వెళ్ళి 18 గంటలు 20 గంటలు లైబ్రరీలో పుస్తకాలు చదివేవాడు. నాలుగు మాస్ చదివినప్పుడు తన పెళ్ళాం పిల్లలకి డబ్బు అది లేక తిండికి మలమలం మాడుతూ ఉంటే అతని భార్య రోడ్డు మీద పడినటువంటి బట్టలు అందించి వాళ్ళ పిల్లలకి బట్టలు తయారు చేసేది. ఆ విధానమే ఈనాడు హీరోయిన్లకి బట్టలు ఎలా కుట్టాలో అని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు, రకరకాల బట్టలు అన్ని చింపి కుట్టేసి అంతేత ఆ లెవెల్ కార్లు మార్చుకుని అక్కడ కూడా పనిచేస్తుంది సినిమాల్లో కూడా. మరి ఏదైనా సరే అక్కడ కావాల్సింది ఏంటంటే ఎంత కష్టపడిందో పాపం ఆవిడ పిల్లలకి బట్టలు కూడా లేకపోతే ఆ మంచి దిబ్బల మీద ఆ డస్ట్బిన్లో పడినటువంటి బట్టలు చూపించి చేస్తే ఈయనేమో. కానీ ఈ మేధా యజ్ఞాన్ని చేయటానికి ముందు, అశ్వమేధ యజ్ఞం చేయటానికి ముందు మూడు మేధా యజ్ఞాలు మనం ముందే చేయవలసి ఉంటుంది. ఒకటి గోమేధము, రెండు నరమేధము, మూడు సర్వమేధము. ఈ మూడు యజ్ఞాలు చేసిన వాళ్ళే అశ్వమేధం చేయడానికి అర్హత ఉంటుంది. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి నేను అశ్వమేధ యజ్ఞాలు చేయించేస్తున్నానంటే మీరందరూ అందులోకి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అందులో మీరు కూడా భాగస్వాములు కండి. అంటే మామూలుగా మేధా యజ్ఞాల గురించి తెలిసిన వాళ్ళకి రావాల్సినటువంటి మొదటి ప్రశ్న ఏంటి అంటే మేము ఈ మూడు యజ్ఞాలు చేయలేదు కదా మేధా యజ్ఞాలు, ఇవి చేయకుండా డైరెక్ట్గా మమ్మల్ని అశ్వమేధ యజ్ఞానికి వచ్చేయమంటున్నారే, మీరు ఎలా వచ్చేస్తాం, మేము ఎంఎస్సీ పరీక్ష రాసేయమంటున్నారు, మేము చదువుతున్న 10th క్లాసే కదా, మీరు రమ్మని రాయటానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ క్వశ్చన్ పేపర్ చూసుకుని అలా తెల్లబోయి చూస్తూ ఉంటాను నేను, ఇంకేంటే మేము చేయగలిగేది ఏముంది ఉంటారు, ఏం చేస్తాం అంటే మేధాయజ్ఞం అంటే ఏంటో తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ మూడు రకాలైనటువంటి మేధాయజ్ఞాలు ఈనాడు ప్రతి మనిషి చేసుకొని ఉన్నాడు. మొదటిది ఏంటి గోమేధము. గోమేధము అంటే ఇంద్రియ నిగ్రహము, ముఖ్యంగా వాక్ నిగ్రహము. వాక్ నిగ్రహం అనేది ఈనాడు మనుషుల్లో ఎంత ఎక్కువగా ఉందో మీరు చూసుకుంటే ఆశ్చర్యస్తున్నట్టు దాన్ని సవ్యమైనటువంటి దిశలో మనం పెట్టుకోవటం లేదు. కానీ వాళ్ళ ఆఫీసర్ దగ్గర ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్గా వాక్ నిగ్రహం ఉంది. నా నోటి మీద కంట్రోల్ లేదంటే ఏం చేస్తాను, నేను కొడుకుని మాట దారుతాను అని ఇంతవరకు ఆ బాధ చెప్పుకున్న వ్యక్తి లేదు. అందరూ రకరకాల బాధలు చెప్పుకున్నవారే తప్ప ఇది చేతన గురు మాస్టారు నా మనసు నిగ్రహంగా లేదు, ధ్యానం చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను, ఏకాగ్రత కుదరటం లేదు, ఇవంతా అంటారు తప్ప మా బాస్ దగ్గర నా నోరు జారిపోతుంది, నేను అనుకోవడం మాటలు అనేస్తున్నాను అని ఒక్కడు వచ్చి దీన్ని ఎలా నేను కంట్రోల్ చేసుకోవాలని అడగలేదు. అంటే అర్థం ఏంటి, వాక్ ప్రయమనం ఉన్నట్టే కదా, ఇటు వచ్చి ఏంటంటే ఆ వాక్ ప్రయమనం అక్కడ ఉపయోగపడుతుంది, మిగతా చోట్ల చేసుకోవటం లేదు వాళ్ళు. ఇచ్చేంటే నిజంగా వాక్ ప్రయమనం లేకపోతే వాడు బాస్ దగ్గర కూడా నోరు జారాలి, నోరు జారుతూ జరిగే ఫలితాలు ఎవరు జరుగుతూ ఉంటాయి కదా. ఇది అంతేత వాక్ సంయమనం లేదు అనకండి, గో మేధము మేము చేయలేదు అనకండి. మీకు తెలుసు ఎక్కడ ఏం మాట్లాడదు, ఎక్కడ ఏం మాట్లాడకూడదు. కానీ ఏమిటి అంటే ఒక చోట మాత్రం దాన్ని పాటిస్తాం, రెండో చోట్ల మాత్రం మనం దాన్ని పాటించటం లేదు. పాటించడానికి ప్రయత్నం చేయండి తప్ప చేత కావటం లేదు అంటే అట్లా ప్రూఫ్ నేను ఇందాకే చెప్పాను కదా, మీకు నిజంగా కంట్రోల్ చేయడం చేత కాకపోతే అది ఎక్కడా కంట్రోల్ ఉండదు. ఇప్పుడు నా కార్ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకుంటున్నాను, మీరు నా కార్ డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్లో ఉండదు, మా బాస్ వస్తే కంట్రోల్లో ఉంది, మా బాస్ రాలేదంటే కంట్రోల్ తప్పిందంటే అర్థం ఏంటి, నా కంట్రోల్ ఉందని. కంట్రోల్ తప్పినప్పుడు నేనే ఇష్టపడి కంట్రోల్ వదులుకున్నాను, అలాగే ప్రతి ఇంద్రియం మీద కూడా ఇదే మాట ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది. కనుక గోమేధము ఎక్కడ మన ధారణలో ఏ ఇంద్రియాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుసు, కానీ దాన్ని పూర్తిగా వినియోగించుకోవటం లేదు, అది వేరే విషయం. అంటే అది గోమేధము. ఈ గోమేధ యజ్ఞం తర్వాత చేయవలసినటువంటి యజ్ఞం ఏంటి అంటే నరమేధము. నరమేధము అనేది కూడా మన కుటుంబాలకు సంబంధించినంత వరకు మనం చాలా జాగ్రత్తగానే చేస్తాం. మనం ఏ పని చేసినా కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు అది హాని కలగజేస్తుంది అంటే ఆ పని చేయము. మనకి ఇష్టం ఉన్నా మిగతా వాళ్ళకు కూడా హాని కలగజేస్తే అది చేయకుండా ఉండే స్థాయికి ఎదిగిపోతే చాలు నరమేధం అంటాం. ఒక చిన్న అడుగు వేయాలంటే నాకే కాదు, నా ఒక కుటుంబానికే కాదు, ప్రపంచానికి మానవ జాతికి కూడా అది అంత పెద్ద మంచిది కాదు అని కనుక మనం అర్థం చేసుకుని దాన్ని మనం వినియోగపరచటం మానేయగలిగితే నరమేధం. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇంద్రియాన్ని పూర్తిగా తన వశంలో ఉంచుకున్నవాడు, తను చేసేటటువంటి పని మనిషి మాత్రకే హాని కలగకుండా ఉంటుంది అని తెలుసున్నవాడు, ఎప్పుడైతే తన సర్వస్వాన్ని కూడా మానవ జాతి భవిష్యత్తుకు ఉపయోగించేస్తాడో దాన్ని సర్వమేధము అంటారు. కానీ ఈ మూడు కూడా మనుషులు చేసేదే, మానవ జాతికి సంబంధించిన ప్రక్రియ. ఇక్కడ మిగతా జంతువులు పక్షులు అవంతా రావు దేశాలు, కానీ అశ్వమేధను ఇంకొక అడుగు ముందుకెళ్ళి మనిషి మాత్రమే కాకుండా చెట్లన్నీ చనిపోతున్నాయి వాటిని కొట్టేశాం మనం కాదు, వాటిని మనం రక్షించాలి, మళ్ళా చెట్లని నాటాలి అని మనిషి మీద ఉన్నటువంటి రక్షణ చేసేటువంటి ప్రేమ ఇప్పుడు చెట్ల మీద కూడా ప్రసరిస్తుంది కదా. మనం భవిష్యత్తు ప్రకారంగా కూడా మన అవసరం ప్రకారంగా కూడా రెండు ప్రకారంగా కూడా హరిత మా సంవర్ధన అనేది చేస్తున్నాం కదా, ఇవంతా కూడా అశ్వమేధంలోకి వస్తాయి. ఈ మేధా యజ్ఞాల యొక్క వైశిష్ట్యతను ఈ యజ్ఞ విధానాన్ని ఈ యజ్ఞ విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సూత్రాలు కొంచెం అల్లకిందరుగా ఏం లేవు అవి, కానీ మీరు ఎప్పుడూ అంత స్పష్టంగా దాన్ని విని ఉండకపోవటం వల్ల కొత్తగా అనిపించిందేమో, దాన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే యజ్ఞ విద్య ద్వారా మీరు ఫలితాలు ఎలా సాధించగలరు. చెప్పినంత తేలిక చేయటం కాదు అని మాత్రం నేను ముందే చెప్తున్నాను. నేను సైకిల్ పట్టడం ఏముంది, కొంచెం పెడల్స్ వేసే సైక్లింగ్ వచ్చేసింది, కరెక్టే అది తప్పు కూడా వచ్చేస్తే దాని మధ్య మీరు ఒక 20-30 సార్లు పడతారు, చర్మం విరిగిపోవచ్చు, కాస్త గట్టిగా పడితే 1-2 ఎముకలు విరగచ్చు అని ఎవడు చెప్పడు. సైక్లింగ్ నేర్చుకోవాలంటే ఏముంది లే అంటాడు అంతే, కానీ ప్రమాదం ఏం జరగదు, అందరూ సైకిల్ నేర్చుకుంటున్నారు, అందరూ సైకిల్ తీసుకుంటున్నారు. యజ్ఞ విద్య కూడా అంటే ప్రమాదం ఏమీ జరగదు, కానీ యజ్ఞ విద్యను ఎలా ఉపయోగించుకోవాలి మీరు, ఋషులు చెప్పినటువంటి ఫలితాలు ఇలా పూర్ణాహుతి వేస్తే అలా ఫలితాలు ఎలా రావాలి అనే దానికి మీరు 2-3 సింపుల్ పాయింట్స్ తెలుసుకుంటే అర్థమవుతుంది. యజ్ఞ విద్యలో వాడు మొట్టమొదటి చెప్పేది ఏంటి అంటే యజ్ఞం ద్వారా పద్యన్య వర్షం తెలుస్తుంది, ప్రాణశక్తి తెలుస్తుంది అని వాడిని చెప్పేది. ఫలితాలు వస్తాయని చెప్పలేదు, ప్రాణశక్తి తెలుస్తుంది అని చెప్పారు. కూడా యజ్ఞాత్ భవతి పర్జన్య, పర్జన్య అంటే వర్షం అని చెప్పేస్తాం మనం, వర్షం కాదు ప్రాణశక్తి కురుస్తుంది. ఈ ప్రాణశక్తి యజ్ఞము ద్వారా ఎలా కురిపించాలి మీరు అనే దానికి సింపుల్ కామన్ సెన్స్ మనకి చాలా స్పష్టంగా అర్థం అవడానికి, దాంట్లో ఉన్నటువంటి యజ్ఞాన్ని అర్థం చేసుకోవటానికి ఋషులే 2 కర్మకాండములను అక్కడ ప్రవేశపెట్టారు. ఒకటి కలిసిస్తాను, రెండోది అగ్ని ప్రజ్వలన లేకపోతే అగ్ని స్థాపన. ఈ రెండు యజ్ఞంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు. మీరు ఏ యజ్ఞమైనా తీసుకోండి, చండి యాగం అని పేరు పెట్టండి, ఉత్తరకామిష్ట యజ్ఞం అని పేరు పెట్టండి, వాజపేయి యజ్ఞం అని పేరు పెట్టండి, అశ్వమేధ యజ్ఞం అని పేరు పెట్టండి, లేకపోతే మనం చేసేటటువంటి దీపయజ్ఞాలు ఉన్నాయి కదా, మామూలు యజ్ఞాలు కాకుండా దీపాలతోనే చేసేటటువంటి యజ్ఞాలు కానీ మీరు ఏదైనా పేరు పెట్టండి, రెండూ ఉంటాయి ఖచ్చితంగా. ఒకటి ఒకటి కలశ స్థాపన, నీళ్లు పెట్టడం, రెండవది అగ్నిస్థాపన. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, దాంట్లో ఉన్నటువంటి భావనని మీరు అర్థం చేసుకుంటే తక్షణమే యజ్ఞం జరుగుతుంది. కానీ ఇందాక కండిషన్ నేను చెప్పాను కదా, దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడానికి మధ్య కొంతకాలం పట్టొచ్చు మీకు. కానీ కొంతకాలం పట్టిన దీన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని జలము యొక్క లక్షణం ఏంటి అంటే ఎప్పుడూ పొలం వైపు వెళ్తుంది, పైకి వెళ్ళదు. పైకి వెళ్తుంది మాస్టర్, మా ఇంట్లో పైకి పంపిస్తున్నాం అంటే పంపు ఉంది అక్కడ. పంపును ఉపయోగించకుండా అంటే బాహ్య శక్తిని ఏది ఉపయోగించకుండా వీటిని దాని యొక్క ధర్మ ప్రకారము దాన్ని ఉండనిస్తే అది ఎప్పుడు కూడా కింద వైపుకే వెళ్తుంది. అగ్ని దాని యొక్క ధర్మ ప్రకారం మనం చేయిస్తే అది ఎప్పుడు కూడా పై వైపుకే వెళ్తుంది. ఈ రెండు లక్షణాల కలియిక యజ్ఞం. ఈ రెండు మీరు చేసే యజ్ఞంలో కలిస్తే ఈ రెండిటిని ఏంటి, కిందకి దిగేటటువంటి గుణాన్ని, పైకి వెళ్ళేటటువంటి గుణాన్ని, లేకపోతే బ్రహ్మాన్ని, ఈ రెండింటినీ కూడా మీరు సమన్వయం చేయాలి. దేనికి సమన్వయం చేయాలి? మీరు ఏ ఫలితాన్ని కోరుకుంటున్నారో ఆ ఫలితానికి సమన్వయం చేయాలి. డబ్బు కావాలా, డబ్బు కావాలా అన్న దానికి లింక్ చేయండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, డబ్బుని కింద వైపు ఖర్చు పెడతాడు. తన నుంచి ఖర్చు పెడితే డబ్బు ప్రవహిస్తుంది కదా, బయట నుంచి డబ్బులు లక్షలు లక్షలు పట్టిపోతాయి. తర్వాత ఏమవుతుంది, మళ్ళా వెనక్కి తిరిగి వస్తుంది, సైక్లిక్ ప్రాసెస్. సింపుల్ సైక్లిక్ ప్రాసెస్ ఎగ్జిబిచ్ అంటే అంతకంటే అక్కడ ఏమీ లేదు అసలు. కానీ అది ఏంటో తెలియకుండా గుడ్డిగా చేస్తున్నాం కనుక రిజల్ట్ ఏం రావట్లేదు. మీరు విపరీతంగా పారదర్శించుకుంటాం, మీరు ఆలోచించి మీరు వెళ్ళిపోతుంది, మీరు పక్కన ఆలోచించుకుంటాం, మీరు వెళ్ళిపోతుంది. ఈ నీరంతా కూడా నిప్పు అగ్ని సూర్యుడి వల్ల ఏమవుతుంది, ఎటువంటి నీరు కింద పారదోషిన నీరే. మీరు కింద పారకపోతే అక్కడ ఎంచేది ఏం లేదు. అంచేత వర్షం కురవకపోతే ఏం చెప్తారు, సహస్ర ఘటాభిషేకం చేయండి అంటారు. సింపుల్ లాజిక్. ఒక గుడి ఒక దేవాలయం పట్టుకుని ఒక 1000 కుండి ఒక 1000 ఘటాల నీరు తీసుకొచ్చి శివలింగం మీద దేని మీద పోతుంది. ఏం జరుగుతుంది, నీరు ఉంది అక్కడ ఆవిరవటానికి, ఆవిరవుతుంది వర్షం. శుద్ధమైన వైజ్ఞానిక ప్రక్రియ. అందుకే దీని పేరే పెట్టింది ఏంటంటే యజ్ఞ విజ్ఞానిక వైజ్ఞానికత. అందులో మ్యాజిక్లు అవి ఏం లేవు. తెలిసి ఎవరికైనా పలుకుతుంది, అది తెలియక చేయటం వల్ల వస్తుంది ఇదంతా కూడా. అంచేత ఈ రెండు లక్షణాలు గుర్తుంచుకోండి. మొదట కిందకి ప్రవహించేటటువంటిది ఉండాలి. రెండోది ఏంటి, దాన్ని పైకి లేపేది ఉండాలి. ఇవి రెండు ఉండాలి. ఈ రెండు ఎక్కడ అవే చేస్తున్నాం కూడా. మీరు అసలు ఏ కోరికైనా మీరు ఫలిస్తే, విత్తనాలు ఉన్నాయి, రేపు మనకి ఆహారం కావాలి, ధాన్యం కావాలి, ఏం చేస్తున్నాం, తీసుకెళ్ళి దాన్ని మట్టిలో పోస్తుంది, కింద వైపు పోస్తుంది. పోషాక ఏం చేస్తుంది, అది పైకి లేస్తుంది, పోసుకుంటుంది. అదే అగ్ని విద్య యొక్క మొత్తం రావచ్చు. అంచేత అగ్ని జలము, ఈ అగ్ని జలము యజ్ఞంలో నీరు అక్కడ స్థాపిస్తాం మనం. అంచేతే ఏ కార్యక్రమం చేసినా, యజ్ఞం చేసినా మొట్టమొదట మనం చేసేది ఏంటి, కలశ స్థాపన అని. ఒక్కడము చేసుకుంటే మన ఇంట్లో కలశ స్థాపన చేస్తాం, సామూహికంగా 10 మంది, ఇంకా ఎక్కువ మంది 1000 మంది, మొత్తం రాష్ట్రము మొత్తము దేశము అంతా కలిసి చేస్తే దేశంలో ఉన్నటువంటి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని అనేక మంది చేత కలశ స్థాపన చేయిస్తాం మనం. కలశ పూజన అని చెప్పి తిప్పుతాం కదా, కలిశాలంతా కూడా. అంటే దాంట్లో ఉన్న అంతరార్థం అది, ఆ నీటినే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఏమవుతుంది, ఏమో మూత పెట్టి ఉంటాం, తర్వాత నీళ్ళు పైన చల్లుకుంటాం. నీళ్లు మీరు చల్లుకోకూడదు, పైన నీళ్లు వర్షించాలి. అవభృత స్నానం అంటేనే అప్పుడు ఏమవ్వాలి, మీరు తీసుకెళ్ళిన నీళ్ళంతా పైకి వెళ్ళి అది వర్షించాలి. మళ్ళీ మన మీద తిరిగి అది వర్షించకపోవటం వల్ల ఆ మూత తీసి మనమే చల్లేసుకుంటాం. కర్మకాండ అలాగా కలగిందులు అయిపోయాయి అంతా కూడా. అంచేత ఆ వైజ్ఞానికతను మీరు స్పష్టంగా అర్థం చేసుకుని ఈ కర్మకాండను పాటిస్తే, నిశ్చయితే కర్మకాండ కరెక్టే, అందులో తప్పేమీ లేదు, జరిగే సరి అలాగే వదిలిపోయింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, మైమ్ చేస్తున్నాం, మిమిక్రీ చేస్తామే. దుర్యోధన ఏకపాత్రాభినయంలాగా యజ్ఞ విద్యలో ఏకపాత్రాభినయం చేస్తున్నాం మనం. ఆ దేవతల యొక్క సంగతీకరణ, దేవతలు కూడా కలిసి యజ్ఞం చేస్తే ఎప్పుడు కూడా నిజమైనటువంటి యజ్ఞం జరిగినప్పుడు మనిషి ఒక్కడే చేయడు, మనిషితో పాటు దేవతను కూడా కలిసి చేస్తాను. అందుకే అన్ని దేవతలకు ఆహ్వానం పంపిస్తాం మనం. నీళ్ళన్నారు, జలం అన్నారు, అంతవరకు మాకు అర్థమైంది మాట్లాడు. మధ్యని దేవతల్ని తీసుకొచ్చారు, మళ్ళీ పోయింది, అంతా నుంచి మొత్తం పోయింది, మీరు చెప్పిందంతా ఎగిరిపోయింది. ముంచేత యజ్ఞ విద్యలో ఈ రెండు తత్వాలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఏ యజ్ఞం చేసినా ఒకటేంటి, మన దగ్గర ఉన్నది నాటాలి. రెండోది ఏంటి, మన దగ్గర నాటినటువంటి వస్తువుని పైకి తీసుకెళ్లేటటువంటి శక్తి ఒకటి వెళ్ళాలి. అందుకే చెప్పుకోవాలి, నేను ఇప్పుడు పైకి తీసుకు ఎవరు తీసుకెళ్తారు, నేను పైకి సూర్యుడు తీసుకెళ్తాడు, అదే దేవతలు. అంచేత ఒకటి మానవులు ఏది నాటుకుంటున్నారో అది మానవుడి చేతిలో ఉంది. వాడి ఇష్టం, వాడు వరి నాటుతాడో, పత్తి నాటుతాడో, తంబాకు నాటుతాడు, టుబాకో నాటుతాడో, అయితే ఎలర్జీ కాదు అది అది చరస్ నాటుతాడు, ఇంకా ఏవో ఉన్నాయి తమాషా మొక్కలు చికావు కచ్చేవి అవి నాటుతాడు, వాడి ఇష్టం. ఏది నాటినా దాన్ని మాత్రం పైకి తీసుకెళ్లేది దేవతలే, అభివృద్ధి పరిచేది దేవతాశక్తులే. పొద్దున్నే మనం చెప్పుకున్నాం మానవ జీవితంలో దేవతలు అంటే అర్థం ఏంటంటే ప్రకృతి యొక్క శక్తులు. ప్రకృతి యొక్క శక్తులకి ఏది మంచిదో ఏది చెడో తెలియదు, మీరు ఏం నాటారో దానికి తెలియదు. మీరు ఏది నాటితే నాటుకోండి దాన్ని, దాన్ని మాత్రం అది ఏం చేస్తుంది, పైకి లేపుతుంది, గ్రో అయ్యేటట్టు చేస్తుంది, అది అగ్ని, అగ్నితత్వం. అంచేత ఇది జలతత్వము, అటు అగ్నితత్వము, ఈ రెండు తత్వాల అద్భుతమైనటువంటి కలయిక యజ్ఞం అంటే. ఈ కలయికని మీరు ఎలా చేసుకుంటారు, ఏ విధంగా చేసుకుంటారు అని చెప్పటానికి, ఆ యజ్ఞ విద్యలోని లోతుపాట్లలోకి వెళ్ళటానికి ఇంకాస్త ముందుకెళ్ళి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే, నీరు కలశ స్థాపన అంటే అర్థం ఏంటి అంటే భావముల యొక్క స్థాపన. స్నేహము, కరుణ, దయ, ప్రేమ, మమత ఇలాంటి గుణాలు నేను స్థాపిస్తున్నాను. అన్నిటిలో సద్భావనలు నేను స్థాపిస్తున్నాను. ఈ సద్భావనలు కనుక మనం స్థాపించగలిగితే, ఇదే సద్భావనలు ఏమవ్వాలి, ప్రపంచమంతటా వ్యాపించాలి. అది యజ్ఞం అంటే ఈ ప్రపంచమంతటా ఈ సద్భావనలు వ్యాపింపజేయటానికి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమం చేయాలి అంటే, దేవతాశక్తులకు మేము వీటిని నాటాము అని ముందు తెలియజెప్పాలి. అది తెలియాలి, వీటిని క్రోధి చేయాలి, వీరి వీటిని క్రోధి చేయకూడదు. అలా చెప్పినా పాపం వాటికి తెలియదు, వర్షం కురిసినప్పుడు కేవలము ధాన్యమే పెరగాలి, ఆ కలుపు మొక్కలు పెరగకూడదు అని పాపం వాటికి తెలియదు. ఆ దేవతా శక్తి మర్చిపోయాయి నీళ్ళు. అటువైపు సూర్యకిరణాలు వస్తూ ఉంటే కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మీరేం చేయాలి, కలుపు మొక్కల్ని మీరు తీగాలి. మీరు పెట్టకుండా దేవతలు చూసుకుంటారంటే దేవతలు ఏం చూసుకోరు, ఆ కలుపు మొక్కలను కూడా పెంచేస్తారు. అంచేత మీరు ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు కావలసినటువంటి కలుపు మొక్కలు పెరగకుండా, రాకూడనటువంటి భావాలు రాకుండా చేసుకుంటూ ఉండేటటువంటి బాధ్యత మన మీద ఉంది యజ్ఞంలో, అది దేవతల మీద లేదు. దేవతలు చేసేది ఏంటంటే ఏ భావనైనా మీరు వేసేయండి, నేను లాగి పారేస్తామంటారు. వాళ్ళకి తెలిసి ఇప్పుడు కారు ఉంది, నువ్వు ఇంజిన్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది, అది ఎక్కారా లేదా, అందరూ కూర్చున్నారా లేదా, తలుపు డోర్ వేశారా లేదా అని పాపం చూడదు, అది మనం చూసుకోవాలి. అది అలాగే యజ్ఞము చేసుకున్నప్పుడు కలశం ఒక విశిష్టమైన ఆకృతి కలిగి ఉంటుంది కదా, దానికే లిమిట్ చేస్తున్నాను నేను. ఈ యజ్ఞము నవరాత్రిలో చేస్తుంటే ఈ శక్తి కొరకు చేస్తున్నాను, ఈ దీపావళిలో అప్పుడు చేస్తుంటే మహాలక్ష్మి కొరకు చేస్తున్నాను. అలాగా ఒక విశిష్టమైనటువంటి కలశ స్థాపన చేసిన తర్వాత దాంట్లో ఆ నీటిలో భావాలు మీరు నింపాలి. ఆ భావాలు నింపటమే ప్రాణ ప్రతిష్ట. ప్రాణం అంటే భావం ఉండటమే, భావం లేకపోతే ప్రాణం లేదు అంటాం. రియాక్షన్ లేకపోతే ఇప్పుడు చేయింది ఇలా ఇలా అంటే నాకు తెలుస్తుంది ప్రాణం ఉంది. మేము దింపేయండి ఇక్కడ నాకేం తెలియలేదు అంటే మీకు అనుమానం వస్తుంది అసలు ఇక్కడ ప్రాణం ఉందా లేదా అని కదా. అంచేత ప్రాణం ఉంది అంటే అర్థమేంటి, భావాలు ఉన్నాయి, ఆ భావ సంపద ఉంది. అంచేత మొత్తము యజ్ఞం యొక్క వైజ్ఞానికతలో సవ్యంగా ఆలోచించటం నేర్చుకోవాలి మనం. సవ్యంగా ఆలోచించటం నేర్చుకున్నాక మధ్య మధ్య వచ్చేటటువంటి అపస్వరాలను తీసివేయటం నేర్చుకోవాలి. తీసివేయటం నేర్చుకున్న తర్వాత వీటిని జాగ్రత్తగా దేవతలకి మనం అందజేయగలిగితే అక్కడ నుంచి దేవతలు తలపని మొదలెడతారు. అందుకే ఏ యజ్ఞం చేసినా కూడా సర్వదేవతా నమస్కారం అనుకునే అందరు దేవతల్ని పిలుస్తాం. దక్షుడు ఒక్కడిని పిలవటం మర్చిపోయాడు, ఇష్టం లేక అనుకోండి మర్చిపోలేదు, పంపలు అండిపోయాడు దక్షుడికి. అంటే అర్థం ఏంటి అక్కడ, నిజంగా అలా జరిగిందా లేదా అనేది ఇప్పుడు చర్చ మనకు అక్కడం లేదు. నిజంగా మన పురాణ సంస్కృతి అర్థం చేసుకుంటే నిజంగా ఆ కథ ఒక ఆలంకారిక నిజంగా అంత దీపోత్సవం జరగలేదు. కానీ ఎప్పుడైతే ఒక దేవతాశక్తిని మీరు తీసుకురారో ఆ దేవతాశక్తి ప్రోధి చేయవలసిన విషయాలు డెవలప్ కావు. అక్కడ డెవలప్ కాకపోతే మొత్తం వేస్ట్ యజ్ఞం అయిపోతుంది కదా, యజ్ఞం వేస్ట్ అయిపోయినట్టే కదా. అంచేత ఆ దేవతాశక్తులందరినీ మనం సర్వదేవత ప్రార్థన అని ఎక్కడి నుంచి మొదలు పెడతాం మనం యజ్ఞంలో పూజితోయ సురాసురై. ఆ వర్డ్స్ జాగ్రత్తగా చూడండి. అభీప్సిత ఆదర్శం మనం మొదలు పెడతాం అంటే యజ్ఞం మనం చేస్తున్నాం అంటే ఏదో కోరిక ఉంది అక్కడ, అది సిద్ధి అవ్వాలి, అది ఖచ్చితంగా జరిగి తీరాలి, దానికోసమే నేను యజ్ఞం చేస్తున్నాను అని మొదలెడుతూ అందరి దగ్గరికి వెళ్ళిపోయి చివరికి దేవతలు వాస్తుదేవతలు అన్న ఎక్స్ప్రెషన్ ఎన్ని రకాల దేవతాశక్తులు ఉన్నాయో అన్ని రకాల దేవతాశక్తుల్ని అక్కడికి మనం ఆహ్వానం చేసేసాం. చేసేసాక మనకి కావలసినటువంటి భావనను నాటడం ఎలా, ఎక్కడ నాటాలి, వరి నాటాలి దానికి తగిన భూమి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నేను వరి నాటిస్తాను అనుకుంటే వరి పంట రాదు. ఒకవేళ వచ్చినా కూడా మనకు వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది కష్టానికి. అంటే కావలసినటువంటి క్షేత్రాన్ని మనం నిర్ణయించుకోవాలి, భూమిని మనం నిర్ణయించుకోవాలి, పంట పండించడానికి ఆ బీజాలు నాటడానికి. ఇక్కడ క్షేత్రం ఎక్కడ వేస్తున్నాము అంటే భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పాడు, ఊర్ధ్వమూల మధుశాఖం నక్షత్రం ప్రవృతి. మీరు నాటాల్సినటువంటి క్షేత్రము భౌతిక జగత్తులో లేదు, భూమిలో కాదు మీరు నాటాల్సింది. మీరు నాటాల్సింది అంతరిక్షంలో నాటాలి సద్భావనని కూడా. అంతరిక్షంలో ఆ సద్భావనని మీరు ఎప్పుడైతే నాటుతారో అవి మొలకెత్తగలిగితే దేవతల యొక్క ప్రాబల్యంతో అది మహావృక్షంలా కిందకి దిగి మనకి చల్లటి నీడలు ఇస్తే అశ్వత్థం ఏ విధంగా అవుతాయి, అనేక జంతుజాలకి పక్షులకి వాటికి నీడలు ఇస్తుందో మనుషులకి నీడలు ఇస్తుందో అదేవిధంగా అంతరిక్షంలో నాటబడినటువంటి ఆ సద్భావనలు. అంతరిక్షంలో నాటడం ఎలా, భూమి మీద నాటడం అంటే మనకు కాస్త తెలుసు విధానం. కరెక్ట్గా నాటేమో లేదా అంటే అక్కడ కూడా మనం మంచివి నాటడంలే, పొగాకు అవే నాటుతున్నాం కదా, అది పనికి రానివి ఎక్కువ ప్రమాదకరమైన వాళ్ళు ఎక్కువ నాటుతున్నాం అక్కడ కూడా. కొన్ని నాట్యం ఏదో చేశానండి, కానీ ఆ విధి విధానం మనకి తెలుసు. కానీ అంతరిక్షంలో నాటడం ఎలా, చాలా తమాషాయన కథ వస్తుంది. పరీక్షిత్ మహారాజు కలికి ప్రవేశించిన 36 సంవత్సరాల వరకు కలిపురుషుణ్ణి భూమి మీదకి రానివాడు. టెక్నికల్గా కృష్ణుడు చనిపోయిన తర్వాత కలి ప్రవేశం జరిగిపోవాలి. కానీ పరీక్షిత్ మహారాజు రాజ్యం చేస్తున్నంత కాలం కలికత్తు పాప ఎంట్రీ ప్లేస్ దొరకలే నాటడానికి. ఆ దుర్భావనలు ఉన్నాయి, కలికి అంటే అర్థం ఏంటి, దుర్భావనలే. ఆ దుర్భావనలు ఎక్కడైనా నాటుదాం అనుకుంటే జాగా దొరకలేట, ఎక్కడ కూడా జాగా దొరకకపోతే చివరికి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరుగుతుంది. అది యజ్ఞ విద్య యొక్క రహస్యం కూడా అందులో చాలా చెప్పబడింది. ఏమవుతుంది, ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఋషి పేరేంటి, పరీక్షిత్ మహారాజు మేడం, క్షమీకుడు. అతని మెడలో అతను తపస్సు చేసుకుంటూ ఉంటే ఇతను నిజంగా తపస్సు చేసుకుంటున్నాడా లేదా లేకపోతే అబద్ధంగా తపస్సు చేసుకుంటున్నాడా అని టెస్ట్ చేసే అర్హత రాజుకి ఎప్పుడు ఉంది. మీరు చూసారా, మీకు ఆఖరికి సినిమా హాల్లో కూడా టికెట్ ఇస్తే అడిగినచో చూపవలను అని ఉంటుంది. అలాగే రాజులు పూర్వకాలంలో ఎప్పుడైనా ఆశ్రమానికి దానికి వస్తే ఇప్పుడు ఎలాగో మినిస్టర్స్ వాళ్ళు చెక్కింగ్కి వస్తూ ఉంటారు, రాజులు కూడా వచ్చేవారు, కానీ అప్పుడు నిజంగా మానసిక స్థాయి వేరు, ఇప్పుడు మానసిక స్థాయి వేరు. అంచేత ఆ రాజులు కూడా అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్తూ ఉండేవారు, ఆశ్రమంలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా, ఆశ్రమానికి వీళ్ళు ఏమైనా ఇవ్వాలా అని అంతా చూసుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో, విచిత్రమైన పరిస్థితుల్లో చాలా దప్పికగా ఉన్నటువంటి వ్యక్తిగా పరీక్షిత్ మహారాజు చిమ్ముకుడు ఆశ్రమంలోకి వెళ్తాడు. లేవడు, కరెక్టే, లేవకూడదు. సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి రాజును చూసి లేచాడు అంటే సమాధిలో లేడు అని అర్థం. కానీ అంతవరకు అనుమానం రానటువంటి వాడికి మొట్టమొదటిసారి కలిప్రవేశం వచ్చింది. అంతవరకు అనుమానం రాలే రాజుకి ఎప్పుడు, వాడు లేవలేదు అంటే సమాధిలో ఉన్నాళ్లే అనుకునేవాడు, వెళ్ళిపోయేవాడు. ఆ రోజు దప్పిక గుని ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు. అనుమానం వచ్చింది, నన్ను చూసి లేవడా, టెస్ట్ చేద్దాం వీడిని అనుకున్నాడు. చనిపోయిన పావును చూసి వేశాడు. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా పావును చూస్తే భయపడతాడు, మామూలు వాటికి బెదరకపోవచ్చు. కానీ మళ్ళీ నిజమైన పావును వేస్తే ఏమవుతాడు, మళ్ళీ అక్కడ కూడా పరీక్షత్ యొక్క గొప్పతనం అనేది తెలుస్తూనే ఉంది. చనిపోయిన పావును తీసివేశాడు. ఒకవేళ నటనే అవుతే ఏమీ అవదు, గబుకొని లేచి నుంచి ఉంటాడు, ఒకసారి తిడదాన్లే, ఏమయ్యా ఇదా నువ్వు చేసేది ఆశ్రమంలో, నీకు ఎందుకు నేను మీ సుమ్ములు అవి ఇచ్చాను, నేను మీ ఆశ్రమానికి క్వశ్చన్ మార్క్ వేయొచ్చు అనుకున్నాడు. వేశాడు, కదలలేదు, ఆనందించాడు. నువ్వు తప్పు చేశాడని అర్థమైంది, సమాధిలో ఉన్నటువంటి విషయాన్ని నేను పరీక్షించడం ఏంటి అని. ఆ రాజు యొక్క దురదృష్టం, లేకపోతే కలికి ప్రవేశానికి ఇంకా అనువైన సమయం వచ్చేసిందేమో, ఇంకా తనకి ఆపగలిగే స్థాయి లేదేమో. ఆ శమీకుడు యొక్క కొడుకు అక్కడ ఆడుకుంటున్నాడు, చిన్నవాడు, బాలకుడే. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారు, మీ తండ్రి మెడలో పావులు వేశారు, కోపం ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎలా వేశారు, ఒకటేమో అక్కడ దప్పికతో వచ్చాడు, ఇక్కడ వీడికి కోపం వచ్చింది. కలికి ప్రవేశానికి రెండు కారణాలు, కోరికలు, కోపం. ఆఖరి దప్పులో అంటూ ఉంటాగా వీడు కోపంగా ఏం చేశాడు, నది ఒడ్డునే ఉన్నటువంటి నీరు తీసుకున్నాడు. మళ్ళీ నీరు తీసుకుంటూ ఉంటారు ప్రతి చోట చూడండి. ఎవరైనా శాపం చేయాలి, శాపాన్ని ఇవ్వాలన్నా వరాలు ఇవ్వాలన్నా కూడా నీరు అవసరం. ఎందుకు నీరు అవసరం, కండక్టర్లా పనిచేస్తుంది అది. ఎవరికైతే మనం అది వెళ్ళాలనుకుంటున్నాము వాళ్ళ దగ్గరికి చేర్చడానికి నీరు చాలా అవసరం. అంచేత నీరు లేకుండా మీరు ఏదైనా దానం అది చేస్తే దానం చేయనట్టే లెక్క. మన శాస్త్ర గురు ప్రకారం నీళ్లు తీసుకుని దదామితే అని మీరు వేస్తే వాడు కింద అంజలి పెట్టాలి. వాడు ఆ నీరు తీసుకుంటే పూర్తి అయిపోయినట్టు. సరే అటు వెళ్ళొద్దు, మనం యజ్ఞ విధానంలోకి వద్దాం. కోపం వచ్చింది, శిక్షణ చేస్తాడు. 7 రోజుల లోపల ఎవడు వేశాడో తెలియదు వాడికి, ఎందుకు వేశాడో తెలియదు. కానీ ఇదంతా నేను దేనికి చెప్పు వస్తున్నాను మీకు గుర్తుందా, ఎందుకు ఈ కథ చెప్తున్నాను నేను, ఆలోచన ఎలా నాటుకోవాలి అని చెప్తున్నాను. అంతరిక్షంలో ఆలోచనలు ఎలా నాటుకోవాలో అన్నదాన్ని చెప్తున్నారు. అది మర్చిపోతే మళ్ళా కథ డిస్టర్బ్ అయిపోతుంది. అంచేత దాన్ని అర్థం చేసుకోండి. అంచేత నీళ్లు తీసుకున్నాడు. ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి చచ్చిపోతాడు 12 రోజుల లోపల. ఎవరి వల్ల చచ్చిపోతాడు, పేరేమైనా చెప్పాడు అప్పుడు, పేరేంటి అక్కడ, తక్షకుడు. తక్షకుడు అంటే సంస్కృతంలో అర్థం ఏంటి అంటే ఆకాశంలో కన్నాలు చేయుట, డ్రిల్లింగ్ హోల్స్ ఇన్ స్పేస్. ఇప్పుడు కూడా చెట్లు నాటాలి అంటే ఏం చేస్తాం మనం, అన్నం కాలు తీసి అన్నం నాటుతాం కదా. తక్షకుడు అంటే పదానికి అర్థం అదే, ఆకాశంలో అన్నాలు చేయటం అని. తక్షకుడు ద్వారా అంటే అంతరిక్షంలో నాచాడు, వాడికి తెలియదు ఎవడు కోచాడు, ఎవడు వేశాడు. కానీ అక్కడ కన్నం తవ్వేశాడు ఆకాశంలో, ఆకాశంలో కన్నం తవ్వేసి ఎవడైతే నా తండ్రి మెడలో ఈ పావును వేశాడు వాడు 7 రోజుల లోపల చనిపోవాలి. ఈ లోపల వచ్చాడు వెనక్కి తిరిగి, చూస్తే అప్పుడే తండ్రి సమాధి నుంచి కళ్ళు తెరుస్తున్నాడు, మెడలో బాగుంది. తండ్రిని చూసి వీడి కోపం పుట్టింది. మహాత్ముల దగ్గర ఉన్నప్పుడు కోపం పనిచేయదు. బయట ఆడుకుంటున్నాడు కనుక బాలకుడు కనుక ఆవేశం ఏదో వచ్చేసింది, తిట్టేశాడు. కానీ తండ్రిని చూశాడు, కళ్ళమని నీళ్ళు వస్తాయి, తప్పు చేశాడు. ఆ మాత్రం దానికి నేను శపించేస్తే ఇంకేముంది, అందుకు ఆ తపస్సు. ఎవడో ఒక చిన్న అవమానం చేశాడని చెప్పి నువ్వు తపస్సు చేసేస్తాను శపించేస్తానంటే గొప్పగా అంటుకో. తండ్రి మందలిస్తాడు, కానీ చేయగలిగేది ఏముంది? ఇంకా ఒకసారి బీజం వేసేశాక క్వశ్చన్ అనేది ఎవరు ఏం చేయలేదు. కానీ అడుగుతాడు కొడుకుని, ఏమయ్యా నువ్వు ఏమైనా చేయగలవా? ఏమి చేయలేనంటాడు. కానీ ఇంకో ఒకటే మార్గం ఉంది, ఎవరికైతే ఈ శిక్ష అమలు పడబోతుందో వాళ్ళకి చెప్పు, అతను వెతుక్కోగలిగితే ఎవరినైనా రక్షించగలిగేవాడిని రక్షించుకుంటాడు. అతనికి ఆ ఇది లేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు, మన చేతిలో ఏమీ లేదు. యజ్ఞ విద్య యొక్క ఆ ప్రభావాన్ని మీరు ఆలోచించండి. మీరు కనుక నాటగలిగితే అంతరిక్షంలో, ఋషులు కూడా దాన్ని నో అంటానికి వీల్లేదు. ఇంకా అది జరిగి తీరాల్సిందే. అంటే ఎందుకు ఈ ఋషికూటమి హిమాలయాల్లో ఉన్నవాళ్ళు యశమేధ యాగం అది చేసిన తర్వాత ఖచ్చితంగా భారతదేశం అంత ఉత్తమ స్థితికి వెళుతుంది అంటే ఇదే. అంతరిక్షంలో ఆ విత్తనాలు నాటేశాక ఎవడు అడ్డుకోగలడు, ఎవడో అడ్డుకోలేడు దానికి. ఇంకేత వెళ్తాడు వీడు, వెళ్ళిన తర్వాత చెప్తాడు, మేము చేయగలేదు ఏం లేదు మహారాజా, అపరాధమే జరిగింది. మీరు వారం రోజుల లోపల ఖచ్చితంగా చచ్చకూడదు అనేటటువంటి పాము వస్తుంది, ఖచ్చితంగా వినండి, మీరు సరిపోతారు. ఈ లోపల మీరు ఏదైనా చేసుకోగలిగితే చేసుకోండి. అంటే తర్వాత కథ అంతా మీకు తెలుసు కదా, సుఖమహర్షిని పిలుస్తాడు, అప్పుడు ఆ దోషం కథ అది అంతా జరుగుతుంది. ఇక్కడ ఈ పరీక్షత్ యొక్క మనవుడు జన్మేది, ఈ కథ అంతా తెలుసు. పాము కాటు వల్ల మా తండ్రిని చంపేశారు కనుక ఈ తక్షకుణ్ణే లేపి పారేస్తే, అసలు పాము అనేటటువంటి వాటినే లేకపోతే పాముల్ని పూజించటంలో మన ఉద్దేశం దారి మీద వెళ్ళేటటువంటి పాముల్ని పూజించటమే కాదు, అంతరిక్షంలో విత్తనాలు నాటేటటువంటి ప్రక్రియకి పాములకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదే తర్వాత ఆలోచిద్దాం, నాగభూషణ అని శివుడికి ఆ పేర్లు ఎలా వచ్చాయో. అయితే పైన ఉచ్చలోకాలలో భూమి మీద నాటడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం, ఈ ఏమంటారు నాగలి, అది ఎలా ఉపయోగిస్తాము. అంతరిక్షంలో ఏదైనా నాటాలి అంటే మీరు పాముల్ని ఆశ్రయించాలి. అందుకే శేషసాయి అనంతశైలు పాములు అనేటటువంటి మన సబ్జెక్ట్ డివేట్ అవుతున్నానండి, తర్వాత వెళ్దాం. కానీ ఇది గుర్తుంచుకోండి మీరు. అంచేత అక్కడ ఏం చేస్తాడు, అసలు ఆ సిస్టమే లేకుండా, అంతరిక్షంలో నాటే ప్రక్రియే లేకుండా నువ్వు యజ్ఞం చేసేస్తానన్నాడు. సర్పయాగం మొదలెట్టాడు, ఎక్కడ లేని పాములు వచ్చి పట్టడం మొదలెట్టాయి. ప్రత్యక్షకుడు తెలిసింది, ఇంద్రుడికి తక్షకుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంద్రుడు అంటే మనస్సుని గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మనస్సులోనే కదా భావాలు వస్తాయి, ఆ భావాలే అంతరిక్షంలో నాటుతాం కనుక ఆ ఇంద్రుడు సింహాసనాన్ని చుట్టుకుపోయింది. జన్మంజీవుడు గౌరవ చెవిలో వచ్చి చెప్పారు, ఉంటారు కదా గూఢచారులు, నీకు కిరీటం లేదు, తక్షకుడు ఇక్కడెక్కడా లేదు భూమిలో, వాడు ఇంద్రు సింహాసనంలో పెళ్ళున్నాడు, అక్కడ చుట్టుకుని ఉన్నాడు అన్నాడు. ఏమనలేదు, ఓహో అలాగా అన్నాడు. అని ఏమన్నాడు, తక్షక సమేత ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడు సార్, వాడికి ఆశ్రయం ఇచ్చినందుకు ఇంద్రుడు సింహాసనంతో పాటు తలకిందుడుగా పట్టం మొదలెట్టాడు. అప్పుడు ఋషులు వచ్చి ఆపారు దాన్ని. ఎందుకు ఆపారు, అంతరిక్షంలో బీజాలు నాటే ప్రక్రియే లేకపోతే మానవ జాతి ఉండదు. మానవ జాతి మొత్తము మనుగడ దేనివల్ల ఉంది, అంతరిక్షంలో ఆకాశంలో బ్రెయిన్స్లో రకరకాల భావాలు కలుగుతూ ఉంటే ఆ భావాలకి స్వరూపం ఇవ్వగలిగే శక్తి మానవ జాతికి ఉంది, మిగతా ఏ జాతికి లేదు. ఇళ్ళు కట్టాలన్నా, ఓ కారు తయారు చేయాలన్నా, ఏది తయారు చేయాలన్నా మనిషి చేయాలి, జంతువులు ఏం చేయలేదు. అంచేత ఆ తక్షకుడు టైపులో ఉన్నటువంటి ఆ బీజాలు నాటే ప్రక్రియే కనుక ఆ సర్పయాగం వల్ల పోయి ఉంటే ఏమై ఉండేది, ఫినిష్. మనందరం కూడా జంతువులాగే జీవించుండేవాళ్ళం, అంతటి స్థాయి వెళ్ళి క్వశ్చనే లేదు, భావాలు ఉండవు. ఆ భావాల్ని నాటుకునే ప్రక్రియ ఉందని కనుక ఎక్కడో ఎవడో చేసిన తప్పుకి మొత్తం మానవ జాతికి మీరు శిక్షిస్తాడంటే ఆ ప్రశ్నే లేదు. ఆ పని చేయకునే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంతమంది పావులు నువ్వు చంపేవారు కాదులే, ఇక నువ్వు చేయకోవాలని చెప్పి ఆ యాగాన్ని నువ్వు గుర్తు చేస్తావు. అంచేత అంతరిక్షంలో భావాలను నాటకము అనేటటువంటి ప్రక్రియ